The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం మైండ్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమం జనవరి 19, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
ఏ చోట ఉన్నా భారతదేశ ఔన్నత్యాన్ని కొనియాడుతూ సృజనాత్మక సాహిత్యాన్ని, అనువాదాలు, సంగీతం, సినిమా, భక్తి, సైన్స్, హెల్త్, క్రీడలు, ముఖ్యమైన సమాచారాలపై చర్చలు, ముఖాముఖి ఇంటర్వ్యూలు, మంచి సంగతులు, ఇలా ఎన్నో విషయాలను మీకు అందిస్తూ మీ అనుదిన జీవితాల్లో బంధమయ్యే మా స్వరం స్వరమాలిక. స్వరమాలిక కార్యక్రమాలు మీరు వింటున్నారు ప్రతి శుక్ర శనివారాలు మధ్యాహ్నం 2:30 నుండి 3:30 వరకు. భారత కాలమాన ప్రకారం స్వరమాలిక కార్యక్రమాలను మీకందిస్తున్నది మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, భారతీయ స్వరం. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి. వింటూ ఉండండి స్వరమాలిక. ఎల్లప్పుడూ క్రొత్త విషయాలతో అమెరికా నుండి భారతీయ స్వరం.
స్వరమాలిక నమస్కారం. నేను మీ శ్రీ సత్య గౌతమి. ఈరోజు ముందుగా కార్యక్రమాల్లో మొదట జీవితం ఇలా కూడా ఉంటుందా 15వ భాగం సీరియల్. ఈ సీరియల్ను రచించిన వారు శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు. చదువుతున్నది శ్రీ సత్య గౌతమి. పోయిన వారం 14వ భాగంలో సతీష్ చంద్ర, ధృతి, నరేంద్ర వాళ్ళ ఇంటికి వెళ్తూ ఒకరికొకరు మనసు విప్పి మాట్లాడుకున్నారు మార్గమధ్యంలో. ఇప్పుడు సతీష్ చంద్ర, ధృతి, నరేంద్ర వాళ్ళు ఇల్లు చేరారు. ఇప్పుడు ఈ భాగంలో ఇక్కడి నుంచి వినండి. సతీష్ చంద్ర తన భార్యతో వస్తున్నాడని తెలిసి తారమ్మ, శేషేంద్ర వాళ్లకు ఎదురెళ్ళి ప్రేమపూర్వకంగా ఆహ్వానించారు. ధృతిని చూడగానే సౌమ్య ప్రేమగా తన రెండు చేతులతో చుట్టేసింది. తారమ్మకు నరేంద్ర వారం రోజుల ముందు నుండే ఫోన్లో సతీష్ చంద్ర దంపతులు మన ఊరు వస్తున్నారు, వాళ్ళని 4 రోజులు మనింట్లో ఉంచుకుని వాళ్ళకన్ని సౌకర్యాలు కల్పించి చక్కటి ఆతిథ్యాన్ని ఇవ్వండి అని చెప్పాడు. నరేంద్ర అలా ఫోన్ చేసినప్పటి నుండి తారమ్మ హడావిడి అంతా ఇంతా కాదు. అప్పటికప్పుడు వాళ్ళు పడుకునే పక్క గదిలో ఉన్న పత్తి బస్తాలను మిర్చి బస్తాలున్న గదిలోకి మార్పించి ఆ గదిని శుభ్రంగా కడిగింది. ట్యూబ్లైటు, ఫ్యాను పెట్టించింది. మంచానికి ఉన్న నవారును విప్పి తెల్లగా ఉతికించి శేషేంద్ర చేత గట్టిగా అల్లించింది. దానిమీద కొత్త పరుపు, దిండ్లు వేసి దుప్పటి పరిచింది. సౌమ్య వెళ్ళి ఆ మంచం పక్కన ఒక చెక్క టేబుల్ వేసి దానిమీద తనే స్వయంగా రంగులతో బొమ్మలేసిన క్లాత్ కప్పి ఆ క్లాత్ మీద గాజు గ్లాసులు పెట్టి వాటిల్లో నీళ్లు పోసింది. రకరకాల పూలను కాడలతో తెంపుకొచ్చి గాజు గ్లాసుల్లో పెట్టింది. ఆ పూలు తాజాగా, మృదువుగా ఆ గదిలోకి ఎవరు ముందొస్తే వారికి హాయ్ చెప్పటానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ గదికి 2 కిటికీలున్నాయి. నిన్ననే తారమ్మ, సౌమ్య సిటీకెళ్ళి కిటికీలకు, తలుపులకు కర్టెన్లు తెచ్చి వేశారు. ఆ కర్టెన్ తొలగించి కిటికీలోంచి బయటికి చూస్తే గంగరావి చెట్టు పసుపు పచ్చటి పూలతో గాలికి కదులుతూ కనిపిస్తోంది. దాని పక్కనే 2 నిమ్మ చెట్లు కాయలు కాసి కమ్మటి వాసన వెదజల్లుతున్నాయి. ఆ చెట్ల పక్కనే కరివేపాకు చెట్టు గుబురుగా కొమ్మల్ని పెట్టుకుని ఎవరైనా నన్ను మీ పోపుల్లోకి తుచ్చుకోవచ్చు అన్నట్టుంది. కింద పాదుల్లో బంతి, చేమంతి, బొండుమల్లి, సన్నజాజి, మందారం పూల చెట్లున్నాయి. ఆ చెట్లన్నీ సమతుల ఆహారం తింటూ ఆరోగ్యవంతంగా ఉన్న ఒక సంపన్నుడిలా ఉన్నాయి. ఆ గదిలో సతీష్ చంద్రను, ధృతిని కూర్చోబెట్టి తారమ్మ మాట్లాడుతుంటే ఆమె పక్కనే కూర్చున్న శేషేంద్ర చూస్తున్నాడు. ఆమె మాటలు ఎక్కువగా ఆమె కొడుకు మీదనే సాగుతున్నాయి. నేవీలో వాళ్ల కొడుకు చేసే పనులు, వాటి ఉపయోగాలు గురించి సతీష్ కన్నా ఆమెనే ఎక్కువగా చెప్పడం సతీష్కి, ధృతికి ఆశ్చర్యం కలిగించింది. ఒక పల్లెటూరు మహిళలో నేవీ మీద ఇంత అవగాహన ఉందా అనిపించింది. టేబుల్ మీద తెలుగు పత్రికలు ఉంటే వాటిని అందుకొని, ఆంటీ, పొలం పనుల్లో ఉండే మీరు ఈ పత్రికలు చదువుతారా అంది ధృతి. లేదమ్మా, నాకు చదువు రాదు, అవి మీకోసమే నిన్న సిటీకి వెళ్ళినప్పుడు సౌమ్య తెచ్చింది. సౌమ్య మాత్రం సమయం ఉంటే పాత పుస్తకాలు చదువుతుంది. కొత్తవి ఊర్లో దొరకవు. మా శేషయ్య పత్తి మిల్లులో పని మానేశాక సిటీకి వెళ్ళడం తగ్గించాడు. అయినా ఆయనకి ఇలాంటివి తేవడం తెలియదు అంది. సౌమ్య చిక్కటి కాఫీ తెచ్చి నలుగురికి ఇచ్చింది. నువ్వు కూడా తాగు అంది తారమ్మ కాఫీ అందుకుంటూ. సౌమ్య అలాగే అత్తయ్య అంటూ అత్తగారికి మామగారికి ఎదురుగా కూర్చోకుండా వంటగదిలోకి వెళ్ళి కాఫీ తాగుతూ వంట మొదలెట్టింది. వంటగది ఆగ్నేయమూలలో ఉంది. వాళ్లకు గ్యాస్ కానీ కిరోసిన్ స్టవ్లు కానీ అలవాటు లేవు. కట్టెల పొయ్యి మీదనే చాలా వేగంగా అవలీలగా వంట చేస్తుంటారు. ఆదివారాలు అడవికెళ్ళి కట్టెలు తెచ్చి స్టాక్ పెడుతుంటాడు శేషేంద్ర. ఆయన పత్తి మిల్లులో పని మానేసినప్పటి నుండి ఆడాళ్ళిద్దరికీ ఇంటి పనుల్లో, పొలం పనుల్లో చాలా ఆసరా అయ్యాడు. బయట పనులన్నీ ఆయనే చేస్తుంటాడు. ఏ చిన్న పని ఉన్నా సౌమ్య మామయ్య అని పిలుస్తుంది. ఆయన చెప్పమ్మా అంటూ వస్తాడు. తారమ్మ కూడా అంతే. ఏ అవసరమున్నా శేషయ్య ఎక్కడున్నావు అంటుంది. వెంటనే ప్రత్యక్షమే ఏంటో చెప్పు అంటాడు. చెప్పిన పని వెంటనే చేస్తుంటాడు. బాధ్యతగా ఉంటాడు. ఆయన అలా ఉండటం వలనో ఏమో ఆ ఊరిలో వాళ్ళు సౌమ్య దగ్గరికి వచ్చి ఏది అడిగినా మా మామయ్యను అడగండి అంటుంది చాలా మర్యాదగా. తారమ్మ కూడా అంతే. మా శేషయ్య ఉన్నాడుగా, ఆయన అడిగాకనే ఏ విషయమైనా చెబుతాం అంటుంది. ఆయన ఎంత బాధ్యతగా ఉంటాడో ఆడాళ్ళిద్దరూ ఆయన అంత గౌరవంగా చూస్తున్నారు. ఆయన్ని వాళ్ళు గౌరవించే కొద్దీ ఈ ఊరు జనంలో వాళ్ళకు మర్యాద పెరిగిపోయింది, భద్రత పెరిగింది. సతీష్ దంపతులు వస్తున్నట్టు తెలిసి శేషేంద్ర అందరికన్నా ఎక్కువగా సంతోషించాడు. పొలం వెళ్ళి అప్పటికప్పుడు కూరగాయలు తెచ్చాడు. ఆయన తెచ్చిన తాజా కూరగాయలతో రుచికరమైన వంట తయారు చేసింది సౌమ్య. కాఫీ తాగాక మాటల మధ్యలో, కాఫీ చాలా టేస్టీగా ఉందాంటి, నేను ఎన్ని దేశాలు తిరిగాను కానీ ఇంత మంచి కాఫీ తాగలేదు అన్నాడు సతీష్ చంద్ర. ధృతి కూడా అదే అభిప్రాయం చెప్పింది. సౌమ్య వంటగదిలోనే ఉంటుంది. సౌమ్య వంటగదిలోనే ఉంది. ఆమె చేసిన వంటను ఏ గిన్నెల్లోకి సర్దితే అందంగా స్పెషల్గా ఉంటుందో ఆలోచిస్తోంది. సతీష్ చంద్ర కాఫీని మెచ్చుకోగానే, మాకు చాలా గేదెలున్నాయి బాబు, వాటి దగ్గర ఉదయాన్నే పాలు తీసి పాల కేంద్రానికి పోస్తాం, డబ్బులు వస్తాయి. మేకలున్నాయి, గొర్రెలున్నాయి, వాటిని కూడా అప్పుడప్పుడు మంచి ధర వస్తే అమ్ముతుంటాం. రండి, వాటిని కూడా మీకు చూపిస్తానంటూ గేదెలు, మేకలు, గొర్రెలు ఉండే దొడ్ల దగ్గరికి తీసుకెళ్లి చూపించింది. ఆ దొడ్ల పక్కనే వరిగడ్డి వాములున్నాయి. ఆ వాముల చుట్టూ కోళ్ళు, కోడి పిల్లలు తిరుగుతున్నాయి. కోడి పిల్లలైతే చాలా సంతోషంగా ఎగురుతూ పురుగుల్ని తింటున్నాయి. మేకలు కూడా చెంగు చెంగులు ఎగురుతూ దొడ్డంతా తిరుగుతున్నాయి. ధృతి వాటినే చూస్తూ చెంపలకి చేతులు ఆనించుకుని వావ్ అంది. ధృతిని గమనిస్తూ నవ్వుకుంటున్నాడు సతీష్. ఆ దొడ్లు ఎక్కడో లేవు, వాళ్ల ఇంటి వెనకాలే ఉన్నాయి. వాటిని ఆనుకుని పొలాలున్నాయి, అక్కడికి దగ్గరే కాబట్టి వాళ్ళని ఆ పొలాల వైపుకి తీసుకెళ్ళింది. ఇక్కడ మాకో ఎకరం పొలం ఉంది బాబు, దీనికి బావి నీళ్ళు అవసరం లేదు. అదిగో అక్కడ కనిపిస్తుందే చెరువు, ఆ చెరువు నీళ్లతోనే పండుతుంది. దీనిలో ఎప్పుడైనా పసుపు, మిరప వేస్తాము అంటూ పసుపు చేలోకి తీసుకెళ్ళింది. వెంటనే ధృతి ఆ పసుపు ఆకులను పట్టుకుని, ఈ ఆకులకి పసుపు ఎప్పుడు కాస్తుందా ఆంటీ అంది. పసుపు ఆకులు కాయదమ్మా, ఈ మొక్కల వేర్లకు తగులుకొని భూమిలోనే పసుపు కొమ్మలు తయారవుతాయి. పసుపు పండిందని తెలియగానే ఈ మొక్కల్ని పీకి పసుపు కొమ్మల్ని బయటికి తీస్తాం, దాన్ని కూడా మార్కెట్లో ధర రాగానే అమ్మేస్తాం అంది. వాళ్ళు చాలా ఆసక్తిగా వింటున్నారు. ఆమె కూడా హుషారుగా తృప్తిగా మాట్లాడుతుంది. వాళ్ళున్న చోటికి ఎదురుగా చెరువు, ఆ చెరువు గట్ట మీద గుబురుగా పెరిగిన చెట్లు కనిపిస్తుంటే, ఆంటీ అక్కడికి వెళ్దామా అంది ధృతి చెరువు వైపు చూస్తూ. ఇప్పుడు కాదు, భోజనాలు అయ్యాక కొద్దిసేపు మీరు పడుకోండి, సాయంత్రం తీసుకెళ్తాను అంది. వాళ్ళు సంతోషంగా అలాగే అన్నారు. తారమ్మ ధృతి ముఖంలోకి చూస్తూ, సాయంత్రం తీసుకెళ్తానని ఎందుకన్నానంటే, ఈరోజు లంబాడ గిరిజనులు పాటలు పాడుతూ తీజ్ను తీసుకెళ్ళి ఆ చెరువులో నిమజ్జనం చేస్తారు. చాలా భక్తి శ్రద్ధలతో చేస్తారు, అది మీరు చూడొచ్చు, బాగుంటుంది అంది. తీజ్ అంటే ధృతికి అర్థం కాలేదు. అయినా సాయంత్రం చూస్తాం కదా అన్నట్లు ఇంకేం మాట్లాడలేదు. వాళ్లను చెరువు దగ్గరికి తీసుకెళ్లకుండా ఇంటికి తీసుకెళ్ళింది తారమ్మ. వాళ్ళు వెళ్ళేటప్పటికే సౌమ్య భోజనాలు రెడీ చేసింది. తారమ్మ లోపలికెళ్ళి శేషేంద్రతో ఏదో మాట్లాడుతుంటే లోపల ధృతి సతీష్ చంద్ర చేయి పట్టుకుని గంగిరావు చెట్టు పక్కన ఉన్న నీళ్ల పంపు దగ్గరికి లాక్కెళ్ళి ఇక్కడ కాళ్ళు కడుక్కోండి, ఆ నీళ్లు ఎక్కడికి ఎలా వెళ్తాయో చుదురుగాని అంది. అతను ఆశ్చర్యపోతూ, ఇదేదో నీకు అలవాటైన ప్లేస్లో ఇక్కడికి తీసుకొచ్చావు, ఇది నీకు ముందే తెలుసా, అలా తెలిసే అవకాశం లేదే అంటూ కాళ్ళు ముఖం కడుక్కున్నాడు. ఆమె చెప్పినట్లే అక్కడ చుక్క నీళ్లు పడిన నేరుగా మొక్కజొన్న తోటలోకి వెళ్తున్నాయి. ఆ తోటంతా ఎండపడి పచ్చగా మెరుస్తుంటే ఆ తోటలోకి వెళ్దామా అంది ధృతి. అతను వెంటనే వంగి పంపు దగ్గర నీళ్లు చేతిలోకి తీసుకుని ఆ ముఖం మీద సరదాగా చలి నవ్వాడు. నీళ్లు పడగానే ఆమె కనురెప్పలు ఉలిక్కిపడి ముడుచుకున్నాయి. చంద్రవంక మెరిసినట్లు నవ్వింది. అతను మరింత ఉత్తేజితుడై ఆ ముఖం మీద మళ్లీ నీళ్లు జల్లాడు. కొద్దిసేపు అక్కడ నిలబడి నీళ్లతో ఆడుకున్నాడు. ముందుగా ఆమె తేరుకుని, పదండి ఆంటీ పిలుస్తున్నారు అంటూ అతన్ని లోపలికి తీసుకెళ్ళింది. వాళ్ళు వెళ్ళగానే తారమ్మ అందరినీ కూర్చోబెట్టి భోజనాలు వడ్డించింది. వాళ్ళ కబుర్లు సౌమ్య చేసిన కూరల మీదకి మళ్ళాయి. ఈ రోజుల్లో చాలామంది ఆడవాళ్ళు వంటలు చేయాలంటే వెబ్సైట్ల మీద ఆధారపడుతున్నారు. అలా కాకుండా మీలాంటి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అన్నాడు సతీష్ చంద్ర. ఏదో అభిమానం కొద్ది అంటున్నారు కానీ మా పల్లెటూరు వంటల్ని ఎవరు తింటారు, ఎవరు గుర్తిస్తారు అంది తారమ్మ. అలా అనకండి ఆంటీ, అసలు సిటీలలో ఇంత తాజా కాయగూరలు దొరకవు, దొరికినా ఇన్ని రకాలు చేయలేరు, ఇంత టేస్ట్ కూడా రాదు అన్నాడు. అక్కడే ఉన్న సౌమ్యకు ఆ వాతావరణం, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు గొప్ప ఆనందాన్ని ఇచ్చాయి. అనకూడదు కానీ మా సౌమ్య చేయి తగిలితేనే కూరలకి మంచి రంగు రుచి వస్తుంది అంది తారమ్మ. వెంటనే సౌమ్య, ఈ కూరలు కాకుండా రాత్రికి వేరే కూరలు చేసి పచ్చజొన్న రొట్టెలు చేస్తారు మా అత్తగారు, అవి తిన్నారంటే మీరు జన్మలో మర్చిపోలేరు, ఇక్కడే ఉండిపోవాలనుకుంటారు అంది. నాకైతే ఇప్పటికే ఇక్కడ ఉండిపోవాలనిపిస్తోంది అంది ధృతి. మీ ఆయన వెళ్ళిపోయాక ఇక్కడికి వచ్చి ఉండు, మా సౌమ్యకు మాకు తోడుగా ఉంటాం, మాకు నువ్వు నీకు మేము అంది సరదాగా తారమ్మ. బాబోయ్ ఆంటీ అలా అనకండి, నేను వెళ్ళకముందే వచ్చేసినా వచ్చేస్తుంది, ఇప్పటికే ఆ మొక్కజొన్న తోట మీద కన్నేసింది అన్నాడు సతీష్ నవ్వుతూ. ధృతి హుష్ అంటూ భర్తను మోచేత్తో పొడిచింది. అది చూసి తారమ్మ ఆలోచనగా, నువ్వు వస్తానన్నా అంకిరెడ్డి రాణిస్తాడా అమ్మా, ఆయన మహానుభావుడు, ఈరోజు నా కోడలు బ్రతికిలా ఉంది అంటే ఆయన చదివే, ఎవరో ముక్కు మొహం తెలియని నా కోడలి పట్లనే ఆయన అంతా మమకారం శ్రద్ధ చూపాడు అంటే సొంత కోడల్ని నిన్నెంత అపురూపంగా చూస్తాడో. మీ అత్తగారు మహాసాధ్వి, తోడి కోడలు ఉత్తమురాలు, అసలు నిన్ను మాలాంటి వాళ్ళు ఇళ్ళకి రాణిస్తారా, ఇప్పుడు ఏదో మా సతీష్ బాబు తీసుకొచ్చాడు కానీ అంది తారమ్మ. అలా అనకండి అంటే, ఎప్పటికైనా మనమంతా ఒక్కటే, మావారు మీ అబ్బాయి మంచి స్నేహితులు, ఇక నుండి మీరు మా ఇంటికి రావాలి, మేము మీ ఇంటికి రావాలి అంది ధృతి. అలాగేనమ్మా, మాకు మాత్రం ఎవరున్నారు అంది తారమ్మ. ఆమె ఏదో బాధపడుతున్నట్లు అనిపించింది. ఆమెకు ఆ క్షణంలో నరేంద్ర గుర్తుకొచ్చుంటాడు, అందుకే అంత బరువుగా దుఃఖంగా ఉందామె గొంతు. సతీష్ అది గమనించి నరేంద్రతో మాట్లాడానంటే, మేము ఇలా వస్తున్నందుకు చాలా సంతోషించాడు అన్నాడు. సంతోషం ఎందుకుంటుంది బాబు, వాడికి నువ్వంటే ప్రాణం అంది తారమ్మ. ఇప్పుడు మళ్ళీ ఆమె మామూలుగా అయిపోయింది. మా అత్తగారికి మాత్రం నేనంటే ప్రాణం అంది సౌమ్య. ఆమె అలా అంటుందని ఎవరూ ఊహించలేదు. మనది అనుకున్న దాని మీద మన ప్రాణం పెట్టడంలో పెద్ద విశేషమేముంది, మనది కాని దాన్ని కూడా మనం ప్రేమించగలగాలి, అభిమానించగలగాలి. ఒకప్పుడు నేను నా అన్నదాన్ని కూడా ప్రేమించలేదు, అభిమానించలేదు, తాటకిలా మారి కత్తిలాంటి మాటలతో నా కోడల్ని పొడిచాను, చావుదాకా తెచ్చాను, కొడుకుని ఏడ్పించాను, భర్తను బాధించాను, కానీ వాళ్ళు నన్ను ప్రేమించారు. నేనెలా ఉన్నా నేనేం చేసినా సహించారు, సర్దుకుపోయారు, ఓపిక పట్టారు. అలా కాకుండా నన్ను గోని సంచిలో మూటగట్టి బావిలో పడేసి ఉంటే ఈ తారమ్మ ఇప్పుడు ఉండేదా? అది బాబు ప్రేమంటే, మానవత్వం అంటే అంది తారమ్మ. కానీ మీరు సౌమ్యక్కకు హాస్పిటల్లో చేసిన సేవను చూసి మా నాన్నగారు నమ్మలేకపోయారట ఆంటీ, మీకు చేతులెత్తి దండం పెట్టాలనిపించిందని కూడా నాతో ఫోన్లో చెప్పారు. అలా ఉన్నాయట. అప్పుడు మీరు మీ కోడలి పట్ల చూపించిన ప్రేమ, దయ, అభిమానం, సేవ అన్నాడు. నిజమే బాబు, ఏ అత్త చేయని సేవలు నేను నా కోడలికి చేశాను. కానీ సౌమ్య కోమాలోంచి బయటకు వచ్చాక నా సేవల్ని నమ్మలేదు, నన్ను నమ్మలేదు. నేను దగ్గరికి వెళితేనే కసురు కొట్టేది, ఏడ్చేది, నానా రభస చేసేది. నర్సులు చెప్పినా వినేది కాదు, డాక్టర్లు చెప్పినా వినేది కాదు. అప్పుడు అనిపించింది నాకు, నేను నా కోడలి పట్ల ఒకప్పుడు మనిషిలా ప్రవర్తించలేదని. ఇప్పుడు నాకు నా కోడలు కావాలి, నన్నామే తన అత్తగారిలా స్వీకరించాలి, అదే నా కోరిక. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏడ్చాను. ఆ స్థితిలో నాకేం అర్థం కాలేదు, నేనేం చేస్తున్నానో నాకే తెలియలేదు. అక్కడున్న డాక్టర్ నన్ను చూస్తున్నాడు, నా కోడలు నన్ను నెట్టేయటం చూస్తున్నాడు. నా బాధ ఒక్కటే, నా కోడలు ఏ నిప్పును చూసినట్లో, జంతువును చూసినట్లో నన్ను చూసి భయపడకూడదు, అదే వేడుకున్నాను వాళ్ళను. ఏడుస్తూనే ఉన్నాను అంటూ ఆగింది తారమ్మ. ఆమె ఆ రోజు ఎప్పుడో హాస్పిటల్లో జరిగిన సంఘటన ఇప్పుడే జరిగినట్లు బాధపడుతుంది. సౌమ్య అందుకొని, ఈరోజు సాయంత్రమే మా అన్నయ్య వచ్చాడు, ఆ రోజు సాయంత్రమే మా అన్నయ్య వచ్చాడు, పరిస్థితి అర్థం చేసుకున్నాడు. అప్పటికే ఆ హాస్పిటల్లో డాక్టర్స్ నాకు కౌన్సిలింగ్ అవసరం అన్నారు. మా అన్నయ్య నన్ను సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళి దగ్గరుండి కౌన్సిలింగ్ ఇప్పించాడు. 2-3 సిట్టింగులకే నాలో మంచి మార్పు వచ్చింది. మా అత్తగారిని చూడగానే భయపడటం తగ్గింది. ఆ తర్వాత నన్ను ఇంటికి తీసుకొచ్చారు. ఇంట్లో కూడా మా అత్తగారు నా చేత వంట పని కానీ బయట పనులు కానీ చేయించలేదు, ఇప్పుడిప్పుడే చేస్తున్నాను అంది. ఇంత జరిగినా మీ పేరెంట్స్ మీకు హెల్ప్ చేయలేదని అంటుంటే విన్నాను అన్నాడు సతీష్ చంద్ర. అప్పుడు కల్పించుకుంది తారమ్మ, అలా అనుకుంటే అనుకోవచ్చు కానీ మా వియ్యంకులు మాత్రం చాలా మంచివాళ్ళు బాబు. నేనెందుకు ఇలా అంటున్నానంటే, కొంతమంది తల్లిదండ్రులు అత్తగారింట్లో ఉండే తన కూతురు ఎంత హాయిగా ఉన్నా, 3 పూటలా పుష్టిగా తింటున్నా అది పైకి చెప్పుకోరు. అష్ట కష్టాలు పెడుతుందనో, అసలు ఏ పూట తిండి తినడం లేదనో చెప్పుకుంటారు. నేరుగా వాళ్ళ దగ్గరికే వెళ్ళి ముఖం మీదే, మా కూతురు అసలు తిండే తినడం లేదు, ఏం పెడుతున్నారు మీరు, ఒకవేళ మీరు పెట్టినా మా అమ్మాయి అసలు తిండే సరిగ్గా తినదు, బ్రతిమలాడి పెడితేనే తింటుంది అని నానా రభస చేసే తల్లిని చూశాను. అసలు ఆ తల్లి పెట్టేది లేకపోయినా కూతురికి ఊరికే ఫోన్లు చేసి, నువ్వు తింటున్నావా లేదా, బాగా తిను, అది తిను, ఇది తిను అని కూతురిని అయోమయంలో పడేస్తుంటుంది. ఎక్కడో ఉండి తిను తిను అనడం కాదు, దగ్గరకు వచ్చి పెట్టే చెయ్యి కావాలి. అలాంటిది ఒక్కరోజు కూడా నా వియ్యంకలు నన్ను మాట అనలేదు, తన కూతురు తిన్నదా లేదా అని అడగలేదు. నేను రాక్షసిలా పీక్కు తింటున్నానని తెలిసి కూడా తన కూతుర్ని నాకే వదిలేశారు. అలా అని వాళ్లకు తన కూతురంటే ప్రేమ లేక కాదు నా మీద నమ్మకం. అంతే, నాలో వాడు రాక్షసిని చూడలేదు, మనిషిని చూశారు. వాళ్ళ నమ్మకమే నన్ను మనిషిని చేసింది అంది. ఎవరైనా వాళ్ళను వాళ్ళు బాగా తెలుసుకున్నప్పుడే అలా మాట్లాడగలుగుతారు. ఆమె మాటలు వింటూనే భోజనాలు పూర్తి చేశారు. ధృతి, అమ్మయ్య కడుపు నిండింది, ఇంత హెవీగా ఎప్పుడు తినలేదు అంది సౌమ్యతో. అది విని అందరూ హాయిగా నవ్వారు. శేషేంద్ర, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి బాబు, సాయంత్రం చెరువు దగ్గర తీజ్ ఆట ఉంది, అది మీరు చూడదగిన విశేషమైన ఆట అన్నాడు. ఆయన అలా అనగానే వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన గదిలోకి వెళ్ళారు సతీష్, ధృతి. ఆ గదిలోకి వెళ్ళి అలా పడుకున్నారో లేదో అసలు కథ మొదలైంది. మరి ఈ భాగాన్ని ఇక్కడితో ఆపుదాము. మళ్ళీ వచ్చేవారం నెక్స్ట్ భాగాన్ని, అనగా 16వ భాగాన్ని మనం కంటిన్యూ చేద్దాం. అంతవరకు ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి. వింటూ ఉండండి జీవితం ఇలా కూడా ఉంటుందా సీరియల్, ప్రతి శుక్రవారం. రచన శ్రీమతి అంగులూరి అంజనీదేవి. మీ ప్రియ స్వరమాలికలు. ప్లీజ్ స్టే ట్యూన్డ్.
మైండ్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్డ్.
ఇలకు చేరే ధాన్యాలు ముద్దవంతి తోరణాలు, ముంగిట్లో హరివిల్లులు హరిదాసుల ఆట పాటలు.
సంక్రాంతి సంక్రాంతి ఊరంతా సంక్రాంతి ఊరంతా సంక్రాంతి,
అందరికి నమస్కారం, నేను మీ శ్రీకృష్ణ. మైండ్ మీడియా లిజనర్స్ అందరికి కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఎముకలు కొరికే చలితాపాన్ని తగ్గించటానికి సూర్యుడు మకర సంక్రమణం చేస్తున్నాడు. చక్కగా భోగి మంటలతో, రంగవల్లులతో, పచ్చడి మామిడి తోరణాలతో, ఇళ్లలో పొంగళ్లతో, ఇంట్లో కొత్త అల్లుళ్లతో చక్కటి సంక్రాంతి మనందరికీ కనువిందు చేయడానికి బోలెడన్ని పాడి పంటల్ని, సిరి సంపదల్ని తీసుకొస్తూ సంక్రాంతి మహాలక్ష్మి మన వాకిట్లోకి వచ్చేసింది. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం వారి శ్రోతలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యాములు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో. స్టే ట్యూన్ టు మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదా
చిత్రం భడారే విచిత్రం,
మీ ఆర్జే వెన్నెలతో.
The voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మీరు వింటున్నారు స్వరమాలిక అమెరికా నుండి. మీ శ్రీ సత్య గౌతమి. కార్యక్రమంలో రెండవది కాశీ యాత్ర 15వ భాగం. పిఎస్ఎం లక్ష్మి గారి గళంలో. ప్లీజ్ స్టే ట్యూన్డ్.
స్వరమాలిక శ్రోతలకు నమస్కారం. మా కాశీయాత్ర 15వ భాగానికి స్వాగతం. మేము గయ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుద్ధగయ చేరుకున్నాం. ఇక్కడే బుద్ధుడు జీవితంలోని అతి ముఖ్య సంఘటన జరిగింది. శాక్యరాజు కుమారుడు సిద్ధార్థుడు. అతనికి జ్ఞానోదయమై బుద్ధుడుగా మారింది ఇక్కడే. తర్వాత మొదటి ప్రవచనం చేసింది ఇక్కడికి దగ్గరలోని సారనాథ్లో. బౌద్ధమతం బీహార్ రాష్ట్రంలో మొదలై వికసించటమే కాదు, అనేక వందల సంవత్సరాలు అక్కడ అత్యున్నత స్థితిలో విలసిల్లింది. ఆ సమయంలో అక్కడ అనేక బౌద్ధారామాలు ఉండేవి. వాటిని విహారాలు అనేవారు. అసలు విహారం అనే పదం నుంచే బీహార్ రాష్ట్రానికి ఆ పేరు వచ్చిందంటారు. అంటే విహారం బీహారంగా బీహార్గా మారిందేమో. బుద్ధగయ యాత్ర చేసిన యాత్రికులు అక్కడి ప్రశాంతతకు ఆనంద పరవశులవుతారన్నది నిజం. ఈ పుణ్యస్థలానికి దేశ విదేశాల నుంచి బౌద్ధ మతస్థులు వస్తుంటారు. బుద్ధుడికి ఇక్కడే జ్ఞానోదయం కావడంతో దీనికి అంత ప్రాముఖ్యత ఉంది. అందుకనే 2002 ప్రపంచ వారసత్వ స్థలంగా, అంటే వరల్డ్ హెరిటేజ్ సైట్గా యునెస్కో గుర్తింపు లభించింది. భారతదేశంలో బౌద్ధులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలు 4 ఉన్నాయి. అవి గౌతమ బుద్ధుడు జన్మించిన లుంబిని వనం, బుద్ధునికి జ్ఞానోదయమైన బుద్ధగయ, ఆయన మొదట ప్రసంగించిన సారనాథ్, చివరిది ఉత్తరప్రదేశ్లోని కుషినారా. ఇది బుద్ధుడు నిర్యాణం చెందిన ప్రదేశం. 500 BC సిద్ధార్థుడు జ్ఞానాన్వేషణలో తిరుగుతూ గయ సమీపంలోని ఒక వృక్షం కింద ధ్యానంలో నిమగ్నమై కూర్చున్నాడు. అప్పుడు అటుగా వెళ్తున్న ఒక స్త్రీ ఎన్నో రోజులుగా ఏమీ తినకుండా ఉన్నట్లున్న ఆ యువకుని కోసం వెన్నతో కలిపిన ఆహారాన్ని అందించసాగింది. ఆమె అందిస్తున్న ఆహారాన్ని తీసుకుంటూ శక్తి పుంజుకున్న ఆ యువకుడు తన జ్ఞానాన్వేషణను మరింత తీవ్రతరం చేశాడు. 3 రోజుల తర్వాత ఆయనకి జ్ఞానోదయం కలిగింది. ఆ రోజే వైశాఖ పౌర్ణమి. తర్వాత ఆయన అక్కడ 7 వివిధ ప్రదేశాల్లో 7 వారాలు ధ్యానంలో గడిపారు. తర్వాత ఆయన సారనాథ్ చేరి తన మొదటి ప్రవచనం చేశారు. ఆయనే గౌతమ బుద్ధుడు. బుద్ధుడు ప్రవచనాలు మొదలుపెట్టిన తర్వాత ఈ ప్రాంతం క్రమంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. క్రమంగా గౌతమ బుద్ధుని శిష్యులు బుద్ధునికి జ్ఞానోదయమైన వైశాఖ పౌర్ణమి రోజు ఇక్కడికి రాసాగారు. కాలక్రమంలో ఈ ప్రదేశం బుద్ధగయగా వైశాఖ పౌర్ణమి బుద్ధ పౌర్ణమిగా పేరు పొందాయి. 100 సంవత్సరాలు ఇక్కడ బౌద్ధమతం విలసిల్లింది. బుద్ధునికి జ్ఞానోదయం అయిన 250 ఏళ్ల తర్వాత అశోక చక్రవర్తి ఇక్కడికొచ్చాడు. ఆయన గురువైన ఉపగుప్తుడు ఆయన్ని అనేక బౌద్ధ క్షేత్రాలు దర్శింపచేశాడని, అందులో ఇది ఒకటని చెబుతారు. ఇక్కడ మొదట ఆలయం నిర్మించింది కూడా అశోక చక్రవర్తే. అంతేకాదు, అప్పటికే ఆదరణ తగ్గిన బౌద్ధ మతాన్ని పునరుద్ధరించడానికి అశోకుడు కృషి చేశాడు. ఆయన కట్టించిన అనేక బౌద్ధారామాలు, అశోక స్తంభాలుగా పిలువబడే స్తంభాలు ఇప్పటికీ స్థిరంగా నిలిచి నాటి గాథలను చాటుతున్నాయి. భారతదేశంలో బౌద్ధమత ప్రాశస్త్యం తగ్గిన తర్వాత బుద్ధగయలోని ఈ ఆలయానికి కూడా ఆదరణ తగ్గటంతో ఆలయం మట్టి ఇసుకల్లో కప్పబడిపోయింది. 1883లో బ్రిటిష్ ఆర్కియాలజీ సొసైటీ కోసం అలెగ్జాండర్ కన్నిక్హామ్ తన సహచరులతో ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిపించి ఈ ప్రదేశం ఔన్నత్యాన్ని పునరుద్ధరించాడు. ప్రస్తుతం ఉన్న బోధివృక్షం బుద్ధుడి సమయంలో ఉన్న వృక్షం నుంచి వచ్చిందేనంటారు. అశోక చక్రవర్తి పరిపాలనలో బుద్ధుడు జ్ఞానోదయం పొందిన అసలు వృక్షంలోని ఒక భాగాన్ని శ్రీలంకలోని అనురాధపురంలో నాటారు. తర్వాత ఆ చెట్టులో భాగాన్ని తీసుకొచ్చి తిరిగి ఇక్కడ నాటారంటారు. ఆలయంలోనే కాక బోధివృక్షం కింద బుద్ధుడి విగ్రహం ఉంది. ఇక్కడే ఆయన తపస్సు చేసింది. ఈ ఆలయానికి సమీపంలో భూటాన్, చైనా, శ్రీలంక, టిబెట్, జపాన్, బర్మా మొదలగు దేశాల వారు నిర్మించిన కట్టడాలున్నాయి. ధాయివారి కట్టడం పక్కనే ఉద్యానవనంలో 25 మీటర్ల ఎత్తైన బుద్ధుని విగ్రహం యాత్రికుల్ని ఆకర్షిస్తుంది. భారతదేశంలో అతిపెద్ద బుద్ధుడి విగ్రహం ఇదని చెబుతారు. 7వ శతాబ్దంలో భారతదేశ యాత్ర చేసిన చైనా యాత్రికుడు హుయాన్ స్వాంగ్ తన గ్రంథంలో బుద్ధగయ గురించి రాశాడు. అక్కడి నుంచి సారనాథ్ వచ్చాం. సారనాథ్ కూడా వారణాసికి చాలా దగ్గర, దాదాపు 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఉత్తరప్రదేశ్లోనే ఉంది. సాధారణంగా దీన్ని లోకల్ ట్రిప్లో చూపిస్తారు. సిద్ధార్థునికి జ్ఞానోదయమైన తర్వాత ఇక్కడికి వచ్చి మొట్టమొదట ఇక్కడ 5 వ్యక్తులకు తన సిద్ధాంతాలను బోధించాడు. అందుకే ఈ ప్రదేశం బౌద్ధులకు అత్యంత పవిత్ర స్థానం. వీరి విగ్రహాలు ఇక్కడ చూడవచ్చు. సారనాథ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది బౌద్ధ స్తూపం. ఇక్కడ స్తూపం ఎత్తు 143 అడుగుల ఎత్తు, 93 అడుగుల చుట్టుకొలతతో పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటుంది. దీన్ని కట్టడానికి రాళ్ళు పేర్చి వాటిని ఇనప క్లాంప్స్తో కలిపారు. దీన్ని ముందు నిర్మింపచేసినది మౌర్య చక్రవర్తి అయిన అశోకుడు. 12వ శతాబ్దం వరకు అనేకసార్లు అనేక మంది చేత ఈ స్తూపం విస్తరింపబడింది. ఇక్కడ ఉన్న కట్టడాలు అనేక ఆక్రమణలలో విధ్వంసం గావించబడగా ప్రస్తుతం మనం చూస్తున్నవి తిరిగి మరమ్మత్తు చేయబడ్డవి. 20వ శతాబ్దంలో ఇక్కడ ఒక బౌద్ధ ఆలయం కొత్తగా నిర్మించబడింది. దీని పేరు మూలగంధ కుటి విహార్. ఈ ఆలయం చాలా విశాలమైన ప్రదేశంలో చాలా అందంగా ఉంటుంది. ఇందులో బుద్ధుడి విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహం పాలరాతితో చేయబడి పైన బంగారు రేకు తాపడం చేయబడింది. ఇక్కడ తవ్వకాల్లో దొరికిన బౌద్ధ అవశేషాలను కూడా ఇక్కడ భద్రపరిచారు. ప్రతి సంవత్సరం బుద్ధ పౌర్ణమి నాడు వాటిని ఊరేగిస్తారు. ఈ ఆలయం లోపల గోడలపై జపాన్ కళాకారులు వేసిన చిత్రాలు ఉన్నాయి. ఇక్కడ ఒక పెద్ద గంట ఉంది. దీని శబ్దం 2 కిలోమీటర్ల దూరం దాకా వినపడుతుందిట. ఆ గంట నిండా టిబెటన్ మంత్రాలు చెక్కబడి ఉన్నాయి. ఆ గంటను జర్మన్ మహిళలు బహుకరించారట. ఇక్కడ ఆర్కియాలజీ మ్యూజియం దర్శించదగ్గది. ఈ మ్యూజియంలో ప్రవేశించగానే అశోక స్థూపాన్ని దర్శించుకుంటాం. అశోక స్థూపమే మన జాతీయ చిహ్నంగా భాషిస్తోంది. ఇక్కడ ధర్మరాజక స్థూపం, ధమేక స్థూపం కూడా ఉన్నాయి. ఈ ధమేక స్థూపం దగ్గరే బుద్ధుడు తన 2వ ప్రవచనాన్ని చేశాడని చారిత్రక ఆధారం వల్ల తెలుస్తుంది. ఇక్కడున్న మహాబోధి లైబ్రరీలో బుద్ధుని గురించి అనేక పుస్తకాలు, ప్రతులు ఉన్నాయి. 7వ శతాబ్దంలో భారతదేశ యాత్రకు వచ్చిన చైనా యాత్రికుడు హ్యుయాన్ స్వాంగ్ తన గ్రంథంలో ఇక్కడ ఉన్న కట్టడాలను గురించి రాశాడు. బుద్ధగయ, సారనాథంలో కూడా బస భోజన సౌకర్యాలు లభిస్తాయి. వచ్చే వారంతో మా కాశీయాత్ర ముగుస్తుందండి. అప్పటిదాకా సెలవు. మరి నమస్కారం.
మైండ్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
భోగి మంటలు, సంక్రాంతులు, కనుమ పూజలు, సరదాలు, హరిదాసులు, బసవడాటలు, భోగి పండ్లతో దీవెనలు, ఇవి 3 రోజుల సందడులు. ప్రతి రైతు గుండెకు పండుగలు, ఇటు పిండి వంటల ఘుమఘుమలు, అటు బొమ్మల కొడుల సరిగమలు.
సంక్రాంతి అనగానే కొత్తల్లుడి మర్యాదలు, బావా మరదల గిల్లి గజ్జాలు, అందమైన ముగ్గులు. మీ జీవితం కూడా భోగ భాగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని మైండ్ మీడియా లిజనర్స్ అందరికీ భోగి, సంక్రాంతి మరియు కనుము శుభాకాంక్షలు తెలియజేస్తుంది మీ రజని. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
వినందర్రా పిల్లలు, బామ్మగారి ముచ్చట్లు వేడివేడి అన్నంలో కొత్త ఆవకాయ ఇంత వెన్న వేసి కలిపినట్టు పాతకాలం నాటి బోలెడు విశేషాలు, వింతలు, చిట్కాలు, సామెతలు, పొడుపు కథలు మొత్తానికి అన్నీ కలిపి చక్కటి మంచి విందు భోజనం వినిపించేందుకు ఆర్జే సౌజన్య కాకాణి గారు బామ్మగారి ముచ్చట్లు అనే కార్యక్రమంతో మీ ముందుకు ప్రతి బుధవారం, ప్రతి శనివారం సాయంత్రం 5 నుంచి 5:30 వరకు వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు. వినడానికి సిద్ధమేనా మరి మీరు?
పాటలతో పాటలతో తెలుగు భాషలోని తీయదనం చూపించే బాలగోకులం, చిన్నలకి సరదాల సంతోషం ఇస్తూ విజ్ఞానం అందించే జ్ఞానగోపురం. తెలుగే విరమూసే నేలపైన కథలే పనికేసి చిన్నారులైనా మన కళలు, మన కథలు, మనసున్న సంగతులు సిద్ధం చేసే నవలోకం.
ప్రతి మొదటి శనివారం ఉదయం 10:30 ఈఎస్టీ ప్రకారం
బాలగోకులం, 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 మన బాలగోకులం, 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 జ్ఞానగోపురం, మన బాలగోకులం.
మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. మై మీడియా, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
రాధా మానసం. వెళ్ళక తప్పదా, దీనంగా అడిగింది రాధ. ఆమె వైపు ప్రేమ నిండిన కళ్ళతో చూశాడు శ్రీకృష్ణుడు. ప్రేమ అంటే పట్టుకుని ఉండటం కాదు, ప్రేమ అంటే జీవితమంతా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ గడపటమూ కాదు, ప్రేమ అంటే బదిలివేయటం. భౌతికంగా దూరంగా ఉన్నా మానసికంగా అత్యంత సన్నిహితంగా ఉండటం, ఒక వ్యక్తిని స్వేచ్ఛగా ఎదగనీయటం, గుదిబండలా పట్టుకుని వేళ్లాడటం కాదు, మృదువుగా అన్నాడు. అంతవరకు అతనికి సన్నిహితంగా కూర్చున్న రాధ దూరం జరిగింది. నీకు నాకు ప్రేమేమిటి, నీ వయసెంత నా వయసెంత అడిగింది కోపంగా. అందుకు మందహాసం చేశాడు శ్రీకృష్ణుడు. ప్రేమకు వయసుతో స్థాయితో సంబంధం లేదు అన్నాడు. ఏదో చిన్నపిల్లాడివి, ఒక్కడివే పల్లెను వదిలి వెళ్తున్నావంటే వెళ్ళక తప్పదా అని అడిగానంతే. వెళ్ళొద్దన్నానా, నువ్వు లేక నేను బ్రతకలేనన్నానా, నిన్ను చూడక ఉండలేనన్నానా, బొంగమూతితో అడిగింది రాధ. మనసులో మాట మాటలు తెలపకుండా కళ్ళు తెలుపుతాయి అన్నాడు శ్రీకృష్ణుడు. రాధ కళ్ళల్లోంచి నీళ్లు జలజల ముత్యాల్లా రాలాయి. నువ్వు వెళ్ళటమే మంచిదిలే, ఇప్పటికే నీ గురించి నా గురించి ఏమేమో అనుకుంటున్నారు. నువ్వేమో గోపికలందరినీ వేసుకుని వెన్నెల రాత్రుల్లో పిల్లన గ్రోవి ఊదుతూ రాసలీలలు జరుపుతూ ఉంటావు. ఊళ్ళో వాళ్ళంతా ఉడుక్కుని అవి రాసలీలలు కావు రాధాలీలలు అని నా గురించి నోళ్ళు నొక్కుంటున్నారు. నువ్వు వెళ్ళిపోతేనే మంచిది. ప్రతి ఒక్కరి కళ్ళల్లో చులకన భావాన్ని అసూయను భరించలేకపోతున్నాను అంది రాధ. నువ్వు అనుజ్ఞ ఇచ్చావు కాబట్టి వెళ్తాను, కానీ వెళ్లే ముందు నీ సాన్నిహిత్యంలో కాసేపు గడపని అన్నాడు కృష్ణుడు ఆమెకు దగ్గరగా జరుగుతూ. ఆమె అతని కళ్ళల్లోకి చూసింది. దుఃఖం సర్వం మర్చిపోయింది. ప్రశాంత సముద్రాల్లా ఉన్నాయి అతని కళ్ళు, అవి ప్రేమ సముద్రాలు. అతని కళ్ళల్లోకి చూస్తుంటే ఆమె తానెవరో మర్చిపోతోంది, తాను మనిషినన్న భావన మర్చిపోతోంది. తాను ఒక అనుభూతి, దివ్యానుభూతి, స్వరూపం అనిపిస్తోంది. ఇద్దరూ నిశ్శబ్దంగా వెన్నెల రాత్రిలో నిశ్శబ్దంలో ఒకరి సాంగత్యంలోని మధురానుభూతిని మరొకరు మనసారా అనుభవిస్తూ ఆత్మనిండుగా భావిస్తూ మౌనంగా నిశ్శబ్దంగా గడిపారు. అప్పుడప్పుడు ఏవేవో పురుగుల కదలికలు శబ్దాలు వినిపిస్తున్నాయి. శాఖలలో కదలికలు తెలుస్తున్నాయి. ఉండి ఉండి ఏవో జంతువు అరుస్తున్నట్లు అనిపిస్తోంది. వెన్నెల ఆకులపైన శాఖలపైన నిద్రపోతున్నట్లుంది. అత్యంత చైతన్యవంతమైన నిద్ర అది. వెన్నెల నిద్రపోతూ కూడా రాధాకృష్ణుల వైపు ఉత్తేజితమై చూస్తున్నట్లే ఉంది. ఆ చల్లని రాత్రి మురళి వాయిద్యం తీశాడు శ్రీకృష్ణుడు. పెదవికి ఆనించాడు. మృదువుగా అతడి చేతిని తాకింది రాధ. ప్రశ్నార్థకంగా చూశాడు శ్రీకృష్ణుడు. వద్దు అన్నట్లు సౌజ్ఞ చేసింది. ఎందుకు, నిశ్శబ్దంగా కనుబొమ్మలు ఎగరేసి అడిగాడు శ్రీకృష్ణుడు. తాను నోరు విప్పితే వెలువడే శబ్దం వల్ల అంతవరకు తమ నడుమ ఉన్న పవిత్రమైనదేదో అపవిత్రమైపోతుందన్న భయం కలుగుతోంది ఆమెకు. అంతేకాదు, ఒక్కసారి తన స్వరతరంగాలు వెలువడితే అక్కడి ప్రశాంత నిశ్శబ్ద వాతావరణం సర్వం భంగమవుతుందనిపిస్తోంది ఆమెకు. కాసేపటి నిశ్శబ్దం తర్వాత శ్రీకృష్ణుడు మళ్లీ మురళిని తన పెదవుల దగ్గరకు చేర్చాడు. ఈసారి మురళిపై చేయి ఉంచింది రాధ. ప్రశ్నార్థకంగా చూశాడు ఆమె వైపు. మనిద్దరం మౌనంగా ఉంటే మనలో భావాలు మనలోనే ఉంటాయి. మురళీనాదం వెలువడిన మరుక్షణం ఈ సంగీత స్వరాలను మూసుకెళ్ళి ఊళ్ళోని గోపికలందరినీ పిలిచేందుకు వాయువు సిద్ధంగా ఊపిరి బిగబట్టి ఉంది. అందరూ వచ్చారంటే నువ్వు అందరివాడివి అవుతావు. ఇప్పుడు ఈ క్షణాల్లో మాత్రమే నువ్వు సంపూర్ణంగా నా వాడివి. ఈ మధురమైన క్షణాలను నన్ను సంపూర్ణంగా అనుభవించని, జీవితాంతం మరపుకరాని మధురానుభూతిని మనసు నిండా నింపుకోని అంది. శ్రీకృష్ణుడు ఆమె వైపు చూశాడు. మన నడుమ ప్రేమ లేదు కదా, నేను నీ వాడిని అనటం మధురానుభూతి వంటి పదాలకు అర్థం లేదు కదా, కుంటెగా అడిగాడు. ఆమె బాధ నిండిన కళ్ళతో అతడి వైపు చూసింది. కృష్ణ, ఇప్పటికే భరించలేని బాధ బరువుతో నలిగిపోతున్నాను. నీ సాంగత్యంలో గడుపుతున్న ఈ దివ్యమైన క్షణాలే నన్ను ఇకపై జీవితం అంతా నడిపించే నా ప్రాణంగా ఉంటాయి. నన్ను ఇంకా బాధ పెట్టకు అంది. శ్రీకృష్ణుడు నవ్వాడు. నీకు బాధ అంటే ఏమిటో ఇంకా తెలియదు. బాధ అంటే ఏమిటో త్వరలో తెలుస్తుంది. అప్పుడు ఈ క్షణాలు గుర్తు తెచ్చుకో, నా మాటలు గుర్తు తెచ్చుకో అన్నాడు శ్రీకృష్ణుడు. ముందు ఎలా తెలుస్తుంది నాకు బాధ ఏముంది? నువ్వు నాకు ఏమీ కావు, నువ్వు పిల్లాడివి, ఎంతో జీవితం ఉన్నవాడివి. నీ జీవితం వేరు, నా బతుకు వేరు అంది రాధ ఆలోచిస్తూ. మృదువుగా నవ్వాడు కృష్ణుడు. ఆమె చేతిని అత్యంత సున్నితంగా తాకీ తాకినట్లు తాకాడు. ఆ స్పర్శకే ఆమె యమునా నదీ తరంగమైంది. ఆమె శరీరంలోని అణువణువు బృందావనంలో విరపూసిన పువ్వు అయింది. వెన్నెల వెలుగులు చల్లని మంచు బిందువులు స్పర్శకు పులకరించి గలగల్లాడే వృక్ష తతుల పైన ఆకులలా వణికింది ఆమె శరీరం. ఆమె కళ్ళు మూతపడ్డాయి. ఇంతలో తెల్లవారింది. కళ్ళు తెరిచి చూసింది రాధ. శ్రీకృష్ణుడు లేడు. ఎంత మాయ చేశాడు అనుకుంది మనసులో. భారంగా ఇంటిదారి పట్టింది. కృష్ణుడు తనకేక కనబడడు అన్న భావన ఆమె గుండెను రంపాలు కోస్తున్నంత బాధ కలిగిస్తోంది. కృష్ణుడు వెళ్ళిపోతే తానెందుకు బాధపడాలి అని అనుకుంది. మనసుని సమాధానపరుచుకోవాలని ప్రయత్నించింది. కానీ బాధ ఒక అగ్నికణమై తన రక్తంలో రాజుకుని శరీరమంతా రక్తంతో పాటు ప్రవహిస్తూ విస్తరిస్తున్న భావన కలిగింది. ఆమె శరీరం సర్వం భుగభుగలాడుతోంది. ఈ మంటను ఎలా ఆర్పడం అని ఆమెకు ఏమీ తోచటం లేదు. ఇది పైకి కనబడే మంట అయితే నీళ్లు చల్లి ఆర్పవచ్చు, కానీ రక్తంతో శరీరం నరనరాన ప్రవహిస్తున్న అగ్ని అది. రక్త ప్రవాహాన్ని ఆపటం ఎలా? శరీరాన్ని, శరీరంలోని ఆత్మను దహించివేస్తున్న ఈ బాధాగ్నిని చల్లార్చటం ఎలా? ఆమె కాళ్ళు నిస్సత్తువగా అయ్యాయి. శరీరాన్ని ఈడ్చుకుంటూ ఇల్లు చేరింది. ఇంట్లో అడుగు పెడుతుంటేనే ఓ స్వరం కరకుగా వినిపించింది. రాత్రంతా ఎక్కడ కులుకుతున్నావు? ఆ బాలకృష్ణుడితో సరసాలాడుతున్నావా? రాసలీలల్లో మునిగితేలేవా? రాధ నోరంతా చేదైపోయింది. బాలకృష్ణుడితో సరసాల, రాసలీలల? శ్రీకృష్ణ, ఇంతకన్నా మరో రకంగా మన నడుమ మధ్య ఉన్న దివ్య భావన ఈ మనుషులకు బోధపడదా? ఆక్రోశించింది ఆమె ఆత్మ. ఆ రోజు నుంచి రాధ బ్రతుకు దుర్భరం అయిపోయింది. ఇంట బయట అందరూ రాధను హేళన చేసేవారే, గేలి చేసేవారే. కొందరు ద్వేషంతో చూపిస్తే మరికొందరు అసూయతో హేళన చేసేవారే. శ్రీకృష్ణుడి సాంగత్యంలోని దివ్యత్వాన్ని అనుభవించాలనే కోరిక ఉండి అనుభవించలేని వారంతా రాధ ఏవేవో ఆనందాలను అనుభవింపచేసిందని ఊహిస్తూ తమ కల్పనలను నిజమన్నట్లు ప్రచారం చేయసాగారు. శ్రీకృష్ణుడి సాంగత్యంలో మాధుర్యాన్ని అనుభవించిన గోపికలు తామందరికన్నా శ్రీకృష్ణుడికి రాధ అంటే ఎక్కువ ఇష్టం అన్న భావనతో రగిలిపోతూ రాధపై అసూయాగ్ని వృష్టిని కురిపించసాగారు. రాధపై మనసు నుండి పైకి చెప్పలేక లోపల కుళ్ళుతున్న పురుష పుంగవులు శ్రీకృష్ణుడితో రాధను ఊహిస్తూ తమ మనస్సు లోతుల్లో అణిగి ఉన్న కుళ్ళు భావనలన్నింటినీ వారిద్దరికీ ఆపాదించి వ్యాఖ్యానిస్తూ సంతృప్తిపడసాగారు. రాధామాధవ రాసలీలలను పచ్చిగా పిచ్చిగా పలవరిస్తూ ప్రకటించసాగారు. ఇందులో రాధ మనసులో మాటను ఎవ్వరూ గ్రహించటం లేదు. రాధ ఆత్మ అనుభూతిని అందుకునే ఆలోచన కూడా ఎవరికీ కలగటం లేదు. అందరి దృష్టి రాధ శరీరంపై, శరీరం ద్వారా పొందే అనుభూతులపై, శారీరక సౌఖ్యంపైనే ఉంది తప్ప అంతకు మించి స్త్రీ పురుషుల నడమ ఆత్మీయమైన అనుబంధం, ఆత్మ సంబంధం ఉంటుందన్న ఆలోచననెవ్వరూ ప్రదర్శించటం లేదు. శ్రీకృష్ణుడు రాధ కన్నా వయస్సులో చిన్నవాడు. అతడితో ఆమె శారీరక అనుభూతులను ఊహిస్తూ చిలవలు పలవలగా వర్ణిస్తూ పాశవికానందాన్ని పొందుతున్న వారందరినీ చూస్తుంటే రాధకు ఓ విషయం అర్థమవుతోంది. మనుషులు ఈ ప్రపంచంలో ఎంతటి ఆధ్యాత్మిక అనుభూతినైనా భౌతిక స్థాయికి దింపి నీచమైన స్థాయి ఆస్వాదించగలరు. నీరు పల్లమే దిగినట్టు వారి అనుభూతి స్థాయి క్రింది స్థాయిని దాటదు. అలాంటి మనుషుల నడమ ఉన్నతమైన అనుభూతి పొందినవారు హేళనకు గురవుతారు, పిచ్చివాళ్లల్లా పరిగణనకు గురవుతారు. శ్రీకృష్ణ, నిన్ను ప్రేమించటం లేదని అబద్ధం ఆడినందుకు ఇంత శిక్ష విధిస్తావా? నా ప్రేమ మామూలు స్థాయిది కాదని నీకు తెలియదా అంటూ బాధపడసాగింది రాధ. ఎన్నడూ తనకు కనబడని శ్రీకృష్ణుడిని కంటి నిండా ఆత్మ నిండా నింపుకొని అతడి సాంగత్యంలో గడిపిన మధురానుభూతులను నెమరు వేసుకుంటూ ఎవరేమన్నా పట్టించుకోకుండా తనదైన లోకంలో నివసిస్తూ శ్రీకృష్ణుణ్ణి ధ్యానిస్తూ గడపసాగింది రాధ. ఇప్పుడు ఆమె ఎవరు ఏమన్నా పట్టించుకోవటం లేదు. ఏదీ ఆమెను తాకదు. ఆమె అందరి నడుము ఉంటుంది, కానీ ఆమె ఒంటరి. ఆమె ప్రపంచమంతా శ్రీకృష్ణమయం. ఇదేనా ప్రేమంటే అప్పుడప్పుడు ప్రశ్నించుకుంటుంది. ఏమో అనుకుంటుంది కూడా. మళ్ళీ కృష్ణ ధ్యానంలో మునిగిపోతుంది. అందరి నడుమ ఉంటూ ఏది అంటని దానిగా అత్యంత ఆనందంతో నిత్యం శ్రీకృష్ణుని ధ్యానంలో జీవిస్తూ రాధ స్థిత ప్రజ్ఞతకు సాధించింది కృష్ణ ప్రేమలో. ఉలిక్కిపడి లేచింది రాధ. ఎప్పుడు పట్టిందో గాఢ నిద్ర పట్టేసింది. ఓహ్, ఇదంతా కళా అనుకుంది. కళ్ళు తెరిచి చూస్తే కృష్ణుడు లేడు. ఒక బాధ, అగ్నికణమై ఎంత మాయ చేసేశాడు అనుకుంది మనసులో. భారంగా ఇంటిదారి పట్టింది. కృష్ణుడు తనకిక కనబడడు అన్న భావన ఆమె గుండెను రంపాలు కోస్తున్నంత బాధ కలిగిస్తోంది. కృష్ణుడు వెళ్ళిపోతే తానెందుకు బాధపడాలి అనుకుంది. మనసుని సమాధానపరుచుకోవాలని ప్రయత్నించింది. కానీ బాధ, ఒక అగ్నికణమై తన రక్తంలో రాజుకుని శరీరమంతా రక్తంతో పాటు ప్రవహిస్తూ విస్తరిస్తున్న భావన కలిగింది. ఆమె శరీరం సర్వం బుగబుగలాడుతోంది. ఈ మంటను ఎలా ఆర్పటం? ఆమెకి ఏమీ తోచటం లేదు. ఇది పైకి కనబడే మంట అయితే నీళ్లు చల్లి ఆర్పవచ్చు, కానీ రక్తంతో శరీర నరనరాన ప్రవహిస్తున్న అగ్ని ఇది. రక్త ప్రవాహాన్ని ఆపటం ఎలా? శరీరాన్ని, శరీరంలోని ఆత్మను దహించి వేస్తున్న ఈ బాధాగ్నిని చల్లార్చటం ఎలా? ఆమె కాళ్ళు నిస్సత్తువుగా అయ్యాయి. శరీరాన్ని ఈడ్చుకుంటూ ఇల్లు చేరింది. ఇంట్లో అడుగు పెడుతూ ఉంటూనే ఓ స్వరం కరకుగా వినిపించింది. రాత్రంతా ఎక్కడ కులుకుతున్నావు? ఆ బాలకృష్ణుడితో సరసాలాడుతున్నావా? రాసలీలలో మునిగి తేలావా? హే కృష్ణ, ఏది కళ ఏది నిజం? కుప్పకూలిపోయింది రాధ. కృష్ణుడికి దూరమైన బాధతో, మనుషులకు నీచమైన ప్రవర్తనకు కుళ్ళుతూ విలవల్లాడిపోసాగింది రాధ. హే కృష్ణ,
నీ ప్రియ వదనం వికసిత జలజం, నీ ధరహాసం జాగిల కిరణో, నీ ప్రియ వదనం వికసిత జలజం, నీ ధరహాసం
మనస వ్యధ. రచించినది కస్తూరి మురళీకృష్ణ గారు, హైదరాబాద్ నుండి. థ్యాంక్ యూ మురళీకృష్ణ గారు, ఒక ఆలోచనాత్మకమైన వ్యాసాన్ని అందించారు. ఒక ప్రక్క సాత్విక ప్రేమను అభివర్ణిస్తూ, మరో ప్రక్క అది అర్థం కాని లోకం పోకడలను కూడా వివరించారు. ఇందులోనే కృష్ణ తత్వాన్ని కూడా తెలియపరిచారు. తన ప్రేమలో పడమని కృష్ణుడంటాడు, అంటే అది భక్తిపూర్వకమైన ప్రేమ. నిరంతర ధ్యానంలో దొరికేది మనశ్శాంతి, కోరికే కలగని అచంచల భక్తి, ఆపై దృఢ విశ్వాసం. దీని నిరంతర సాధనే రాధాతత్వం. ఈ నిత్య సాధన వల్లే ఆమె నిరంతరం కృష్ణ ధ్యానంలో ఉండి అతని సాంగత్యంలో గడిపింది. కృష్ణ ప్రేమలో స్థిత ప్రజ్ఞతను పొందింది. అందుకే రాధ తలచిన వెంటనే కృష్ణుడు ప్రత్యక్షమవుతాడు. ఇది మిగతా గోపికా రమణీయమణులకు సాధ్యం కాలేదు. కారణం, భౌతిక స్థాయిని దాటి వాళ్ళు వెళ్ళలేకపోయారు. స్వరమాలిక శ్రోతలు, ఈరోజు కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు అనగా శనివారం మళ్ళా క్రొత్త విషయాలతో స్వరమాలిక మీ ముందుకు వస్తుంది. అంతవరకు సెలవు. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి, అమెరికా నుండి భారతీయ స్వరం.
భోగి పళ్ళుగా మారే రేగిపళ్ళు, ముద్దుల చిన్నారుల చిరునవ్వులు, రంగురంగుల ముగ్గుల మధ్య గుబ్బిళ్ళు, ఎక్కడ ఉన్నా మరువలేని మన పండుగలు. మామిడి తోరణాలతో, పసుపు కుంకుమలతో, ముత్యాల ముగ్గులతో కళకళలాడే వాకిళ్ళు ఆనంద నిలయాలు. మీళ్ళు ఆనంద నిలయమై మీరంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మై ఇన్ మీడియా తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తోంది మీ ఆర్జే భార్గవి.
ఇగో పండుగ కదా, పిల్లలకి బట్టలు పట్టిద్దామని దుక్నంకి పోదాను రమ్మంటే రానంటురు. బయటికి ఎందుకమ్మా అమెజాన్ తాను కొనుక్కుంటామని అంటురు. ఈ అమెజాన్ సల్లగుండా అన్నీ ఆమె తాన్నే కొంటురు. ఇక కొన్నాక ఇంటికాడికే పంపిస్తుంది సీద. ఏడికి పోన అవసరం లేకుండా అయింది. తిన్నది అరుగుతలేదు, కాలు చేతులు ఆడతలేవు. ఇక ఈనాడుమిట్లా ఆవు పిడకలు కూడా అమ్ముతుందంటన్నమ్మో ఈ అమెజాన్. ఇదేం చిత్రమమ్మా, ఇక జర్ర సైసితే సంకురాత్రికి పాలు కూడా ఆడనే వంగిచ్చి మనకి పొంగల్ పొట్లాలు కూడా అమ్మేటట్టుందమ్మా. ఇక మా మైండ్ మీడియా వాళ్ళు ఏం చెప్తుర్రంటే, మా లెక్క కాకుండా జర మంచిగా బయటికి పోయి దుక్నాల కడ సందడి చేసి అన్నీ కొనుక్కోన్రి. సంకురాత్రి అంటే సందడి ఉందద్దా ఏంది. ఇక మీరందరూ సంకురాత్రి సంబురాలు మంచిగా చేసుకోవాలని మైండ్ మీడియా ఇంకా ఎన్నెలమ్మ కోరుకుంటుర్రు. మరి మీ అందరికీ సంకురాత్రి శుభాకాంక్షలు.
ఇప్పటి వరకు మీరు విన్నారు మైండ్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమం. జనవరి 19, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం. ఈ కార్యక్రమంపై మీ సలహాలు, సూచనలు, ప్రశంసలు, విమర్శలు మా వెబ్సైట్ www.mindmedia.com కానీ మా ఫేస్బుక్ గ్రూప్లో కానీ తెలియజేయగలరు. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఎగ్జైటింగ్ ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ.
The voice of India. Mind Media. The voice of India.
Mind Media. The voice of India. ఇది భారతీయ స్వరం.